Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం గోపీకృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాల కార్యక్రమం May 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media, the voice of India, ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారితో చెబుతున్నారు, ఆ పురంజయుడు తన గురువులు చెప్పిన ప్రకారముగా, సుశీలుడు చెప్పిన ప్రకారముగా కార్తీక పౌర్ణమి నాడు పొద్దున్నే నిద్రలేచాడు. తన యొక్క కాలకృత్యాలు నిర్వర్తించుకొని నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకుని తన యొక్క వంటికి రాసుకున్నాడు. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసీ కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహి మే పుష్ఠిం త్వయి సర్వం ప్రతిష్ఠితం, మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిన్ను దమృత్తికే తయా హతేన పాపేన గచ్చామి పరమాంగతిం అంటూ భావనగా నమస్కారం చేశాడు. ఆ ఒండ్రు మట్టిని రాసుకున్నాడు. మనం కూడా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మృత్తికను తీసుకుని వంటి మీదకి రాసుకోవాలి. బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆ యొక్క మృత్తికని కశ్యప మహాముని గారు అభిమంత్రించారు. అటువంటి మృత్తిక మన యొక్క వంటికి రాసుకుంటే దేహమే పుష్టిం యతమయా దుష్కృతం కృతం, ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, శుద్ధుడవుతాడు, పవిత్రత అవుతుంది. ఆ విధంగా సుశీలుడు చెప్పిన ప్రకారముగా పురంజయుడు ఆ నదీ తీరంలో ప్రాతకాలంలో నమస్కారం చేసి ఆ ఒండ్ర మట్టి రాసుకొని స్నానం చేశాడు. పవిత్రత కలిగింది. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక మృత్తిక తీసుకొని శివలింగం తయారు చేసి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేశాడు. అభిషేకం అయిన తర్వాత సాయంకాలం వరకు కూడా శివ జపాన్ని చేస్తూ ఉన్నాడు, శివ పంచాక్షరి జపాన్ని చేస్తూ ఉన్నాడు. సాయంకాల సమయంలో నా యొక్క దేహమే దేవాలయము, జీవుడే పరమాత్మ అంటూ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటూ ఆ హంసతో మనస్సుతో, హంస ఏం చేస్తుంది, పాలని పట్టుకుంటుంది, నీటిని వదిలిపెడుతుంది. అదేవిధంగా ఆ జ్ఞానాన్ని పట్టుకున్నాడు, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేహమే దేవాలయము, జీవుడే పరమాత్మగా ఆరాధితో మనుష్వైస్వం సిద్ధైర్ దేవాసురాదిభిః ఆరాధయామి భక్త్యాం త్వాం మాంగృహాణ మహేశ్వర. ఈ పురం జయుడు కాబట్టి పురం అనేటువంటి ఆ యొక్క దేహంలోకి నీవు రామయ్య, హృదయే లింగ రూపం ఆవాహయామి అంటూ తన యొక్క హృదయ కమలంలోనే శివలింగాన్ని ప్రతిష్టావన చేసుకున్నాడు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః అంటూ భక్తితో ఆరాధన చేశాడు. అభిషేకం చేస్తూ ఆ సాయంకాలం పూట సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణాదిష్కృతం సేవే శ్రీ గిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటూ మనం ఏ విధంగా అయితే శ్రీశైలానికి వెళ్ళి నమస్కారం చేస్తామో భక్తితో ఆ సాయంకాలం పూట ఆ అయోధ్యాపట్టణానికి అధిపతైన పురంజయుడు తన గురువులు చెప్పిన ప్రకారముగా ఆ శివాభిషేకాన్ని ఆరాధన చేశాడు. శివాలయంలో శివాలయాలకి వెళ్ళలేకపోయినా తన హృదయ కమలంలోనే శివలింగాన్ని పెట్టి ఆరాధన చేశాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో శత్రువులను దుమికాడు, విజయ పతాకం ఎగురవేశాడు. అటువంటి మహత్తరమైనటువంటి కథ ఎవరైతే వింటారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని
అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెప్పటం, అటువంటి మహత్తరమైనటువంటి ఆ వ్రత కథను మనం ఈరోజు వింటున్నాం. మనం కూడా సాయంకాలం పూట ఆ యొక్క శివాలయానికి వెళ్ళి శివ ఆరాధన చేద్దాం, అభిషేకం చేద్దాం, తరిద్దాం.
గిత్తలు రకలు వెయ్యాలి, హే పరుగులు తీయాలి, ఒక గిత్తలు రకలు వెయ్యాలి.
పిర పిర చెర చెర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి.
కొమ్ముల గజ్జలు కణ 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 మెళ్ళో గంటలు, వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు, అవిగో 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 అవిగో. నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు, అవిగో అవిగో అవిగో.
చిన్న పువ్వులు ఊగే గాలుల తూగే తీగలు, అవిగో. కొమ్మల మూగే కోయిల గంటలు, దుమ్మని మూగే తుమ్మెద గుంపులు, అవిగో 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 అవిగో.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి కార్తీక మాసం యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నారు. పురంజయుడు గురువులు చెప్పిన ప్రకారంగా, సుశీలుడు చెప్పిన ప్రకారంగా కార్తీక మాస దీక్ష ప్రతి సంవత్సరం చేశారు. ఆ భగవత్ కృప కలిగింది. కర్తా కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చేవ చత్వారః సమభాగః. ఈ విధంగా సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త ఈ ముగ్గురు యొక్క రూపంగా ఉన్నటువంటి గురువులు, ఆ గురువులు చెప్పిన ప్రకారంగా కార్తీక మాసంలో ముగ్గురు దేవతల యొక్క ఆ మాసానికి అధిపతి కాబట్టి వారు ఆ దేవతల యొక్క ఆరాధన చేశాడు. తర్వాత సుశీలుడు చెప్పినట్టుగా తన యొక్క రాజ్యం వదిలి కావేరీ నదీ తీరానికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేస్తూ కార్తీక మాసం నెల రోజులు ఆ శ్రీరంగనాథ స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. తిరిగి ఇంటికి వచ్చాడు ఆ రాజ్యానికి. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకున్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. విద్యా
దదాతి వినయం వినయాత్యాతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం అన్నారు. విద్య వల్ల వినయం వస్తుంది, దానివల్ల పాత్రత అంటే జీవన విధానం తెలుస్తూ ఉంటుంది. తర్వాత తన ఏ వృత్తిని అవలంబించాలి, ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది గ్రహించగలడు. ఆ విధంగా గ్రహించిన తర్వాత ఆ దేవత యొక్క ఆరాధన, వ్యవసాయం, వ్యాపారం, వారి యొక్క వృత్తి ధర్మాలను ఆచరిస్తూ ధనం సంపాదించి ఆ ధనాన్ని ధర్మ మార్గంతో ముడివేసి బాహికమైనటువంటి ఐహికమైనటువంటి ఆముష్కమైనటువంటి ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మో రక్షతి రక్షత అంటారు. మనం ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మళ్ళీ మనకు రక్షిస్తూ ఉంటుంది. ఇంత స్థానానికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల వచ్చారు. పూర్వం సాందీప మహాముని గారి యొక్క శిష్యులు ఎవరు అంటే బలరామకృష్ణులే, కుచేలుడు. అదేవిధంగా వశిష్ఠ మహర్షి గారి దగ్గర శిష్యులు ఎవరంటే శ్రీరామచంద్రస్వామి, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అన్నమాట. ద్రోణాచార్యుల దగ్గర పాండవులు, చండామార్కుల దగ్గర ప్రహ్లాదులు, ఈ విధంగా శుక్రాచార్యుల దగ్గర కచుడు, వీళ్ళందరూ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అంటారు. మాట్లాడలేని వాళ్ళు కూడా మాట్లాడిస్తారు, పలికిస్తారు. ఆ ధ్రువ చరిత్ర చూడండి, ఒక శంఖాన్ని ఆ మెడకి రాయంగానే చిన్న బాలకుడు ఎంత విధంగా మాట్లాడాడు. పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం అంటారు. అటువంటి మాధవుణ్ణి కార్తీక మాసంలో పురంజయుడు ఆచరించాడు. తర్వాత అవసాన దశలో తన యొక్క వానప్రస్థాన్ని తీసుకొని ఆ రాజ్యాన్ని పిల్లలకి అప్పచెప్పాడు. భార్యతో సహా అరణ్యంలో వానప్రస్థంగా ఉన్నారు వనంలో. అటువంటి సందర్భంలో శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందాడయ్యా అంటూ అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెబుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అనగా గురువుల యొక్క ఆశీర్వచనం ఏ విధంగా పొందాలి అనేటువంటిది ఈ యొక్క కథ వల్ల మనకు తెలుస్తోంది. మనం గురువుల్ని ఆశ్రయిద్దాం, గురువు అనుగ్రహాన్ని పొందుదాం, భగవంతుడి యొక్క కృపకు అందరూ పాత్రులు కాగలరని కోరుతూ
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతః అద్యేవ మే విశదు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే.
అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెప్పేటువంటి విషయాలను వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉండటం జనక మహారాజు గారు చాలా ఆనంద పొందుతున్నారు. శ్రీహరి యొక్క కథలు విన్న రోజే కదా చెవులకి పండుగ.
మునినాథ ఈ కథాస్థితి వినిపింపు మునగు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియములు పెనుబండువ చేసెన్
అంటూ నమస్కారం చేసి ఆ యొక్క అంబరీష మహారాజు గారు ఇంకను శ్రీహరి గురించి ఏ విధంగా వేడుకున్నారు, ప్రార్థన చేశారు, దుర్వాసో మహర్షి గారు వచ్చారా, ద్వాదశ ఘడియలు వెళ్ళిపోతున్నాయా అనేటువంటి విషయాలను తెలుసుకున్నాలి, తెలుసుకోవాలి అనే కుతూహలంగా అడగటం. అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెబుతున్నారయ్యా, అంబరీషులు చాలా బాధ పొందారు, శ్రీహరికి నమస్కారం చేశారు, విప్రవరేంద్రులందరికీ కూడా అడిగారు ఏమి చేయమంటారని. వారు కూడా ఏమి చెప్పలేకపోయారు. ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారండి. కనుక ఆత్మబుద్ధి సుఖము కలుగుతుంది, మీరే నిర్ణయించుకోండి అన్నారు. అప్పుడు ఆ పూజామందిరానికి వెళ్ళి శ్రీహరికి నమస్కారం చేశారు. కాస్త జలపానాన్ని తీసుకున్నారు. అని ధర్మ సందేహంబు వాపిన ఆ రాజర్షి శ్రేష్ఠుడును మనంబున హరి దలించి నీరు పారణంబు చేసి జలంబులు మునింగిన తపసి రాక ఎదురు చూచుచున్న సమయంబున. ఆ విషయం తెలుసుకున్నటువంటి దూర్వాసవ మహర్షి గారు పెట పెట పండ్లు గీటుచున్ భీకరుండై కనుక్రేవ నిప్పుకల్ పొట పొటరాల గండమ్ములు పొగ మునీంద్రుడు హుంకరించుచు కాలానల సన్నిభయై శూలాయుధ హస్తంబగుచు సురసుర సృక్కున్ నేలం బదలుచు దృక్కుచు వాలి మహాకృత్య మనుజవల్లభజేరెన్. ఆ ప్రకార మెరంగి హరి విశ్వరూపుడు వెరతపసిసేయు వేదంబు జక్కబెట్టు మనసు చక్రంబుంచి వచ్చే నదియు ప్రళయ వన్ని పగిది. ఆ సమయంలో చాలా బాధ వేసింది, కోపం వచ్చింది దుర్వాసవ మహర్షి గారికి. పళ్ళు కొరుకుతున్నారు, రెండు కనుబొమ్మలు దగ్గర పెట్టారు, హుంకరిస్తూ ఉన్నారు. అంబరీష మహారాజు గారు ఎన్నో రకాలుగా ప్రార్థన చేశారు. ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి, కనుక నేను తప్పని పరిస్థితిలో శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనగా నన్ను అగౌరవపరుస్తావా అంటూ అనేక రకములుగా 10 రకములుగా శాపాలు పెట్టారు. ఇంకనూ శాపాలు పెడితే తన భక్తుడు బాధ పొందుతాడు అనేటువంటి ఉద్దేశంతో శ్రీహరి అంబరీష మహారాజు గారి యొక్క హృదయంలో చేరి నన్ను క్షమించండి అని చెప్పినా సరే వినలేదు. అప్పుడు శ్రీహరి కోపం వచ్చి తన యొక్క సుదర్శన చక్రాన్ని వదిలారు. ఆ సమయంలో జ్వాజ్వల్యమానంగా అగ్నికీలకులు అలా విరుస్తూ ఒక భూచక్రంలాగా విష్ణు చక్రంలాగా అలా వచ్చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దుర్వాసవ మహర్షి గారు చాలా బాధ పొందాడు, భయం వేసింది. వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏ లోకంబునకైన వెంటబడితో తేనేంచు చక్రానల జ్వాలలల్ మానుపువారులేమి. ఓ విధాత విశ్వజనన వ్యాపార పారీనరే ఖాళీ లేక్షణ కావవే కరుణ చక్రంబు నివారింపవే అంటూ బ్రహ్మగారిని అడిగారు. బ్రహ్మగారు నా వల్ల కాదు, పరమశివుడి దగ్గరికి వెళ్ళమన్నారు. పరమశివుడి దగ్గరికి వెళ్తే నా వల్ల కాదయ్యా, నీవు వైకుంఠానికి వెళ్ళమన్నారు. ఆ వైకుంఠంబులోని భర్మమణి సౌధాగ్రంబుపై లక్ష్మీదాగ్రేవన్ మెల్లన నర్మ భాషణములన్ క్రీడింప పుణ్యున్ హరిన్ దేవాధీశ్వరుడుగాంచి యో వరద యో దేవేశ యో భక్తి రక్షా విద్యా పరతంత్ర మానుపుంగదే చక్రానల జ్వాలలన్. స్వామి, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నా అపరాధాన్ని క్షమించండి అని అనేక రకములుగా వైకుంఠలోకంలో శ్రీహరి యొక్క పాద కమలాలను ఒత్తుతూ ఉన్నారు. అటువంటి సందర్భమున శ్రీహరి అనుగ్రహించారా అనేటువంటి విషయాన్ని రేపటి రోజున ఈ అంబరీషోపాఖ్యానం తెలుసుకుందాం. అందరూ కూడా శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారిని చూచి కార్తీక మాసం అంబరీషోపాఖ్యానం చెబుతున్నారు. దుర్వాసవ మహర్షి గారు సుదర్శన చక్రాన్ని, ఆ తాపాన్ని, ఆ వేడిని తట్టుకోలేక అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళారయ్యా. వైకుంఠలోకంలో శ్రీ మహావిష్ణు యొక్క పాదాలు పట్టుకుని నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా అనిరుంగకలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు గ్రించుదనంబు నెగ్గు చేసి తిన్నా మరుపును సహింపు మటనారకుండై నమనంబులో భవన్నామము చింత చేసిన అనంత సుఖస్థితి చెందకుండునే అని పలికి పాదకమలంబులు మృక్కి లేవకుయున్న దూర్వాసుగని హరి హరిట్లనియే చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబులీల దొంగిలి గొనిపోవుచుందురు గిల్బిష భక్తిలతా చయంబులన్ విలువగబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికై వడిన్ వలలకు చిక్కి భక్త జనవత్సల తన్ జనజుందుదాపస. నా యొక్క వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు తనవు మనవు విడిచి తనయుల చుట్టాలు ఆలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యం ఎన్నడూ ఎరుగని వాని విడువను ఎట్టివారినైనను. నన్ను గురించి తపస్సు చేసేటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క భవబంధాలన్నీ కూడా వదిలిపెట్టుకొని నా గురించే తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి నా భక్తులను, వారికి వచ్చిన కష్టాలను నేను తొలగింపజేస్తాను. నీవు దుర్వాసో మహర్షి పరమశివుడి యొక్క అంశతో ఉద్భవించవు, నిన్నైనా సరే నేను క్షమించను అని అన్నారు. అప్పుడు శ్రీహరి యొక్క పాదాలు పట్టుకొని, స్వామి బుద్ధి కర్మానుసారేనా అన్నారు కదా, మీకు తెలియంది ఏముంది? అభ్యాసానుసరీ విద్యా బుద్ధి కర్మానుసారిణి, ఉద్యోగానుసరీ లక్ష్మీ ఫలం భాగ్యానుసారిణి. అభ్యాసం బట్టి విద్యలు వస్తూ ఉంటాయి, కర్మలను అనుసరించి బుద్ధి కలుగుతూ ఉంటుంది, ప్రయత్నాన్ని బట్టి ధనం వస్తుంది, భాగ్యాన్ని అనుసరించి ఫలితం కలుగుతూ ఉంటుంది. నా యొక్క బుద్ధి మందగించింది, అభివృద్ధి కలిగింపచేసేటువంటి బాధ్యత నీది, నాకు ప్రచోదనం చేయించు నా బుద్ధికి అని నమస్కారం చేశారు. ఇటువంటి మహత్తరమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని అంబరీష మహారాజు గారు చేస్తున్నప్పుడు పరమశివుడి యొక్క అంశతో ఉన్నటువంటి దుర్వాసో మహర్షి గారు శాపం పెట్టి 10 రకములుగా, ఆ 10 రకములు ఆ బాధలు నేనే పొందుతాను, నా భక్తుడికి ఉండకూడదు అని శ్రీహరి దశావతారములుగా ఉద్భవిస్తాను అని చెప్పారు. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారం, వామనావతారం, రామావతారం, పరశురామావతారం, బలరామావతారం, బుద్ధావతారం, కల్కావతారం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కొన్ని చోట్ల కృష్ణుడు కూడా ఉంటారు. రామో రామస్య కృష్ణస్య రామో రామస్య రామస్య కృష్ణస్తు భగవాన్, సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవంతుడే శ్రీహరే దశ అవతారములను ఎత్తారు. కనుక కృష్ణ భగవానుడు కొన్ని చోట్ల ఉండరు, కొన్ని చోట్ల ఉంటూ ఉంటారు. ఇటువంటి మహత్తరమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని అంబరీష మహారాజు గారు ఆచరించారు. అసలు ఏకాదశి వ్రతం యొక్క విషయం కథ మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, మురాసురుడు అనేటువంటి రాక్షసుడు లోకాలకు ఇబ్బంది పట్టిస్తున్నాడు, కంటకారుడయ్యాడు, కంటకుడయ్యాడు. దేవలోకానికి వెళ్ళి దేవతల యొక్క ఆ ఆసనములన్నీ కూడా, సింహాసనాలు కూడా తీసేసుకున్నాడు. వారు అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళారు. దేవతలు శ్రీహరిని చూచి ప్రార్థన చేశారు. ఆ విషయం తెలుసుకొని శ్రీహరి అస్త్రశస్త్రాలతో యుద్ధానికి వెళ్ళారు, మురాసురుణ్ణి సంహరిద్దామని. చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులందరూ చనిపోయారు. మురాసురుతో అనేక కాలం యుద్ధం చేశారు. చివరికి కాస్త అలసట వచ్చిన భావనగా ఒక గుహలో పడుకున్నారు. శ్రీహరి అక్కడ నిద్రిస్తున్నారు, చేతిలో ఆయుధం లేదు, ఇదే మంచి సమయం అని అదును చూసుకొని మురాసురుడు కత్తి తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి ఒక స్త్రీ రూపంలో, శక్తి రూపంలో వచ్చి ఆ మురాసురుని సంహరించింది అమ్మే. ఆ అమ్మ పుష్పవర్షం కురిసింది, పాంచజన్యం ఊదారు శ్రీ మహావిష్ణువు. నీవు ఏకాదశి అనేటువంటి నామంతో వర్ధిల్లుతావు అన్నారు. నీకు ఏమైనా వరం కావాలా కోరుకో అని శ్రీ మహావిష్ణువు ఆ స్త్రీని చూచి అడగగా, అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, స్వామి నా పేరు ఏకాదశి అన్నారు, తిథులలో 11వ రోజు అని చెప్పారు. నాకు ఏమీ కోరిక లేదు, నా 11వ రోజున అనగా ఏకాదశి తిథి నాడు నీవు నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళని రక్షిస్తే చాలు, నాకు కోరిక అదే అన్నారు. ఆ రోజు నుంచి ఏకాదశి నాడు శ్రీహరి గురించి తపస్సు చేస్తూ జపం చేస్తూ ఉపవాసం ఉన్నటువంటి వారిని నేను రక్షిస్తాను అని శ్రీహరి చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు ఈ యొక్క అంబరీషోపాఖ్యానం కథ వల్ల. మనం కూడా శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏకాదశి వ్రతం చేద్దాం. మనకున్నటువంటి భవబంధాలన్నీ కూడా, సంసారంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా శ్రీహరి తొలగింపజేస్తాడు. ఇది సత్యం.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాజనం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు బద్ధేనాంజలినతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగల ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం.
శ్రీమహర్షి గారు అంబరీష మహారాజు గారి యొక్క వృత్తాంతాన్ని, ఆ ఉపాఖ్యానాన్ని అగస్త్య మహర్షి గారికి చెబుతూ ఉన్నారు. దుర్వాసో మహర్షి గారు శ్రీ మహావిష్ణు యొక్క పాదాలు పట్టుకుని అనేక రకములుగా వేడుకోవటం. సాధుల హృదయమునాయతి సాధుల హృదయము నేను జగముల నెల్లెన్ సాధుల నేనే ఇరుంగుదు సాధులిరుంగుదురునాదు చరిత్రము విప్రా నా తేజము సాధులలో నాతమయ్యుండు వారి నలచు జనులకున్ హేతిక్రియ భీతినిచ్చును చేతో మోదంబు చెరుచు సిద్ధము సుమ్మి. అదేవో బ్రాహ్మణ, నీకును సదయుడు నా భాగసుతుడు జనువినత గుణస్ఫుతడిచ్చున భయమాతని మది సంతపసరచి వేడుమా శరణంబున్. ఓ దుర్వాసో మహర్షి, నేను అనుగ్రహించాను, నువ్వు తొందరగా వెళ్ళు అంబరీష చక్రవర్తి దగ్గరికి. ఆ అంబరీష మహారాజు గారు ప్రాయోపవేశం చేయబోతున్నాడయ్యా, ఒక బ్రాహ్మణుడికి భోజనం కూడా పెట్టలేకపోతున్నానా అనుకుంటూ ఆ సుదర్శన చక్రము ఆ దుర్వాసో మహర్షి గారిని ఏమైందో, ఏం చేశారో, ప్రాణం ఉందో లేదో అంటూ అనేక రకములుగా బాధ పొందుతూ ఉన్నాడయ్యా. నీవు తొందరగా వెళ్ళు, బ్రాహ్మణ హత్య గోహత్య పాపం కలుగుతుందేమో అంటూ ప్రాయోపవేశం చేయబోతున్నాడు, ఒక అగ్నిహోత్రాన్ని దగ్గరలో పెట్టుకున్నాడు, దానిలో దూకబోతున్నాడు అన్నారు. వెంటనే శ్రీహరి యొక్క అనుగ్రహం తీసుకొని ఆ దుర్వాసో మహర్షి గారు అదేవిధంగా సుదర్శన చక్రము అంబరీష రాజు దగ్గరికి వెళ్ళారు. అని శ్రీవల్లంభుడానదిత్యన మహోజ చక్ర కీలావలి జనితయాసుడు నిర్వికాసుడిత దూర్వాసుడల్లన యతించి సభక్తిగా అంచ కరుణ లావణ్య వేషన్ విదోషు నయోదార మనీషు మంజు మితభాషన్ అంబరీషు విషన్ కని దుఃఖితుడై మహీవల్లభు పాదములు బట్టి విడువకున్న ఆ నరేంద్ర చంద్రుడు చరణ స్పర్శనమునకు నొడుచు కరుణాపీడిత హృదయుండే హరిచక్రము నిట్లు స్తుతించే. ఆ దూర్వాసో మహర్షి గారిని చూసి చాలా ఆనందం పొందారు. ఆయన బతికే ఉన్నారు, అమ్మయ్యా నాకు గోహత్య పాపం రాదు, బ్రాహ్మణ హత్య పాపం రాదు, బ్రహ్మహత్య పాపం రాదని అనేక సార్లు శ్రీహరిని తలుచుకున్నాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని చూచి నమస్కారం చేసి, స్వామి ఈ దుర్వాసో మహర్షి గారిని విడవండి, అంతగా అవుతే నా యొక్క శిరస్సును ఖండించండి అని అనేక రకములుగా కోరుకున్నారు. ఇక్కడ ఉద్దేశం, ఏకాదశి వ్రతం అయిన తర్వాత ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి, కనీసం కూరలు పండ్లు ఇవన్నీ ఇచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మన వాళ్ళు చెబుతూ ఉంటారు, శతం విహాయ భోక్తవ్యం సహస్రం విహాయ కర్తవ్యం అంటారు. శతం విహాయ భోక్తవ్యం అంటే 100 పనులున్నా వదిలిపెట్టి సమయానికి భోజనం చెయ్యి అంటూ ఉంటారు. కానీ ఇంకా దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, నైనా నీవు భోజనం చేసేటప్పుడు కనీసం 100 మెతుకులన్నా సరే పక్కన వదిలిపెట్టవయ్యా, భూతదయ అంటారు. పూర్వం వైశ్వదేవన్ చేసేవారు, ఒక తోటకూర కూర చేసుకున్నంత మాత్రమే ఆ చెట్టుని చంపినట్లు అవుతుంది, దానికి దోషం కలుగుతుంది. కనుక అటువంటి దోషాలు తొలగటానికి వైశ్వదేవం అనేటువంటిది పూర్వకాలంలో చేస్తూ ఉండేవారు. పూర్వకాలంలో రాక్షసులు కూడా నాకు ఆకలి వేస్తుంది అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అది ఒకసారి మనం ఆలోచిద్దాం. కళింగ దేశంలో పుండరీక పురాధిపుడు సంపాతి అనేటువంటి ఒక రాజు ఉన్నారు, ఆయన యొక్క భార్య చంద్రరేఖ. శివభక్తులు చాలా ఆనందంగా ఉన్నారు, కానీ చితి చింతయోర్ మధ్యే చింతాయేవ గరీయసి చితి దహతి నిర్జీవక చింతాదహతి జీవక అంటారు. చింత ఉంది, మాకు సంతానం లేదు అని చాలా బాధ పొందుతున్నారు. పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఒక ఆడపిల్లను జన్మనిచ్చారు, చాలా ఆనంద పొందారు. పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగింది, సంతానం కలిగింది, అమ్మాయి పుట్టిందని. ఆ అమ్మాయికి పుష్పగంధి అని పేరు పెట్టారు. జాతకం చూశారు, జాతకం చూసిన తర్వాత అమ్మాయికి వివాహం చేస్తే వచ్చేటువంటి అల్లుడు 7వ రోజు చనిపోతాడు, ఒక బ్రహ్మరాక్షసుడి యొక్క వలన అని. వెంటనే చాలా బాధ వేసింది. ఎప్పుడో వివాహం కదా, ఇప్పుడు కొంచెం ఆనందిద్దాం అనుకున్నారు. అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నప్పుడు తన యొక్క చెలికత్తలతో పుష్పగంధిని చూశాడు రత్నమండు అనేటువంటి రాజు, మాళవరాజు గారి యొక్క కుమారుడు, యువరాజు. వివాహం చేసుకుంటా అన్నారు. ఆ జాతకాలు చూసి ఆ యువరాజు యొక్క తండ్రి వద్దు అన్నాడు, మాళవరాజు గారి యొక్క రాజు. ఆ సందర్భంలో ఆ ఇద్దరు కూడా ప్రేమించారు, వివాహం చేసుకున్నారు, అరణ్యానికి వెళ్ళారు. ఆ సందర్భంలో ఒక బ్రహ్మరాక్షసుడు చూసి ఆ మాళవరాజు కుమారుడైనటువంటి రత్నమండుణ్ణి చంపేస్తా అన్నాడు. స్వామి, నా భార్యకు నా తల్లిదండ్రులకు చెప్పి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఈ పుష్పగంధి చాలా తెలివైనటువంటిది. భర్తని రక్షించుకోవటానికి భర్త ముందుగా వెళ్తూ ఉంటే తను వెనకాల ఉండేది. అలా అరణ్యంలోకి వెళ్ళాడు. రాక్షసుడు అనుకుంటున్నాడు, ఇంకా ఈ యువరాజు రాలేదు, ఈ యొక్క రాజ్యం మొత్తం కూడా జనులందరినీ చంపి తినేస్తాను అనుకున్నాడు. ఆ సందర్భంలో ఆ రాజు ఎదురుగో యువరాజును చూసి రాక్షసుడు తినబోతున్న సందర్భంలో ఆ యువరాజు యొక్క భార్య పుష్పగంధి భిక్షాం దేహి అనగానే వెంటనే ఆ పురుషుడిని, ఆ యువరాజుని తన భార్యకి ఇచ్చేశాడు. అంటే ఆకలి వేస్తోంది, నాకు భిక్ష పెట్టండి, పతిభిక్ష అనగా ఇచ్చేసింది. ఇక్కడ ఉద్దేశం, రాక్షసుడు కూడా అతిథికి ఆహారం ఇవ్వటమే పరమధర్మం. మనం ఈ కాలంలో భోజనం చేసేటప్పుడు కాస్త 100 మెతుకులన్న శతం విహాయ భోక్తవ్యం, సహస్రం విహాయ కర్తవ్యం అంటారు. కనీసం భోజనం చేసేటప్పుడు 100 మెతుకులన్నా పక్కన పెట్టాలి. 100 పనులున్నా నువ్వు భోజనం చేయమని కాదు, నీవు భోజనం చేసేటప్పుడు 100 మెతుకులన్నా పక్కన పెడితే ఆ శ్వాన కుక్కట గార్ధబాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహారాలు తీసుకుంటాయి. కనుక శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దక్షిణతాంబూలాలు కానీ, కనీసం బియ్యం కానీ పప్పు కానీ ఏదైనా వారి వారి శక్తి అనుసరించి దాన ధర్మాలు చేయండి. చివరకు భోజనం చేసేటప్పుడన్నా కాస్త 100 మెతుకులు పక్కన పెట్టండి. శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందండి.
జయ సుందర నంద బాల గోపీ జనలోన, గోపీ జనలోన. సత్య భామా పిలిచి వలచే భీష్మ తనయ, వలచి గెలిచే సత్య భామా, వయసు మనసు తారవోయు వనితలంతు లేరు. జయ సుందర నంద బాల గోపీ జన లోల, నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెల తలెవరు, నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెల తలెవరు, నీదు భాగ్యమిన్న తరమా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం,
ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాజనం నమస్కృత్య నరంజ ఇవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచిగిలదూగు రాజంచసనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగనే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా.
అత్రి మహర్షి గారు అంబరీషోపాఖ్యానం అగస్త్య మహర్షి గారికి చెప్పటం. అంబరీషుడి దగ్గరికి వచ్చారు సుదర్శన చక్రం దూర్వాసో మహర్షి గారు. ఆ విషయం తెలుసుకొని ప్రాయోపవేశం మానుకొని దూర్వాసో మహర్షి గారికి అనేక రకములుగా నమస్కారం చేసి సుదర్శన చక్రం కూడా చెప్పింది, నాయనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందయ్యా, కనుక దూర్వాసో మహర్షి గారు నేను ఎటువంటిది చేయలేదు, సుదర్శనం చేయించాను, అజ్ఞానాన్ని పోగొట్టాను అని చెప్పారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, సాక్షాత్తు పరమశివుడైనటువంటి దూర్వాసో మహర్షి గారికి ఇటువంటి అవమానం ఎందుకు జరిగింది? హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖితం నశక్యతి అంటారు పరిమార్జతి. అసలు ఎవరు కూడా నుదుటి మీద ఉన్నటువంటి ఆ గీతను చెరపలేరు సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. ఈ యొక్క దూర్వాసో మహర్షి గారికి పూర్వం ఒక శాపం ఉంది, ఆ శాపం వలన ఇప్పుడు అవమానం అనేటువంటిది కలిగింది. అది దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం, తెలుసుకుందాం. దూర్వాసో మహర్షి గారు పూర్వం గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నారు. అక్కడికి బలిచక్రవర్తి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో సాహసికుడు, తర్వాత దేవలోకంలో నాట్యం చేసేటువంటి తిలోత్తమ, వీరిద్దరూ కూడా ఎంతో కాస్త అంత చనువుగా ఉండేవారు, ప్రేమగా ఉండేవారు. ఆ గంధమాదన పర్వతం దగ్గరికి రావటం, వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దూర్వాసో మహర్షి గారిని చూచినా పెద్దల ముందు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. వారిద్దరు కూడా యవనవంతుల్లో ఉన్నారు, యవనంగా ఉన్నారు, దేవతలు కదా. ఇటువంటి సందర్భంలో ఆ దూర్వాసో మహర్షి గారు వారిద్దరిని కూడా శాపం పెట్టారు వారిద్దరికి. తర్వాత శాప విమోచనం కూడా ఉంటుంది అని చెప్పడం. వారిద్దరిని చూసి ఈ దూర్వాసో మహర్షి గారు అనుకున్నారు, నేను కూడా వివాహం చేసుకుంటే బాగుండును కదా అని, దానికోసమే నా గురించే వారిద్దరు వచ్చారా అని ఒకసారి సింహావలోకనం చేసుకొని ఔరవ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు. ఔరవుడు అంటారు, అంటే భార్గవత్ శవన ఆప్నువాన ఔరవ యామదగ్ని పంచారుషయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రం. ఆ గోత్రంలో ఆ ఋషుల్లో ఉన్నటువంటి వారు ఔరవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నాయనా మీకు నమస్కారం, మీ యొక్క కుమార్తె కందలి ఉంది కదా, వివాహం చేసుకుంటాను, పాణిగ్రహణం చేసుకుంటాను అనగా, మా అమ్మాయి నేను చెప్పిన మాట వినదండి, కాస్త గయ్యాలి, మా అమ్మాయికి ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకుంటానంటే సరే నాయన అన్నారు. తప్పకుండా మీ అమ్మాయిని అల్లారముద్దుగా జాగ్రత్తగా ఆమెకి ఏం కావాలంటే అవి చేస్తాను, నేను వివాహం అయితే చేసుకోవాలి అనుకున్నారు. ఆ విధంగా మాట తీసుకొని వివాహం చేసుకున్నారు. కానీ ఆ గయ్యాలిగా ఉన్నటువంటి మనస్తత్వం కదా కందలికి, ఎప్పుడూ ఏదో ఒక రకంగా గొడవ జరుగుతూ ఉండేది. సాక్షాత్తు పరమశివుడి యొక్క అంశతో ఉన్నటువంటి దూర్వాసో మహర్షి గారు తపస్సు చేస్తూ ఉంటే కాస్త పెద్దగా గర్జించి దూర్వాసో మహర్షి గారిని పిలవటం, ఆయన కళ్ళు తెరవంగానే ఆ తేజోవంతంగా ఉన్నటువంటి శక్తి అంతా కళ్ళల్లో ద్వారా ఆ కందలి ఆమె మీదకి రావటం, భస్మం అయిపోయింది. ఒక దివ్యమైనటువంటి రూపంతో ఒక గంధ దేవలోకానికి వెళ్ళిపోయింది, ఒక రూపం, స్త్రీ రూపం. ఇప్పుడు అనుకున్నారు, మామగారికి ఏం చెప్పాలి, బాధ వేస్తుంది, మరి నేను నా భార్య మీద నాకు ప్రేమ ఉంది అని అనుకుంటూ ఆ భస్మం మీదగానే చేతిలో నీళ్లు పోసుకుని చల్లంగానే ఒక కదలీ వృక్షం అయిపోయింది, అరటి చెట్టు అయిపోయింది. అందుకనే దేవతలకి ఆహారం నివేదన పెట్టేటప్పుడు అరటి పండు పెడితే చాలా విశేషం, ప్రీతి అనమాట. అరటి పండు తాంబూలం పనికిరాదు, విత్తనం లేదు కాబట్టి ఇంటికి ఎవరైనా వస్తే కొబ్బరి బోండం ఇవ్వాలి, అరటి పండు ఇవ్వకూడదు, దేవుడికి నివేదన మాత్రమే అరటి పండు పెట్టాలి అని దూర్వాసో మహర్షి గారు చెప్పటం. ఆ విషయాన్ని తన మామగారైనటువంటి ఔరవుడు చూసి ఆయనకి శాపం పెట్టారు, నాభాగుని యొక్క కుమారుడు ఎవరైతే ఉంటారో అంబరీషుడు, అతను హరివాసం చేస్తూ ఉంటాడు ఏకాదశి వ్రతానికి, ఆ సందర్భంలో నీవు వెళ్తావు,
అతని దగ్గరికి నువ్వు భోజనానికి వెళ్లకుండా ద్వాదశి ఘడియలు వెళ్తాయి, అప్పుడు శ్రీహరి నిన్ను శిక్షిస్తాడు, నీకు అవమానం కలుగుతుంది అని శపించారు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నుదుటి మీద ఉన్నటువంటి రాత ఎవరూ మార్చలేరు. కానీ ఇటువంటి కథలు విన్నా ఆ దేవత ఆరాధన చేసినా కాస్త దోషాన్ని పోగొట్టుకోవచ్చు. దుర్వాసవ మహర్షి గారు కూడా శ్రీహరి యొక్క పాదాలను పట్టుకున్నారు, తన యొక్క దోషాన్ని తక్కువలో పోగొట్టుకున్నారు. గొడ్డలతో పోయేది గోరుతో పోయింది. మనకి ఎన్నో బాధలు ఉంటాయి, ఆ శ్రీహరి యొక్క పాదాలు పట్టుకుందాం, మన యొక్క దోషాలని తొలగింప చేసుకుందాం. మహత్తరమైనటువంటి కార్తీక మాసం, వారి కార్తీక మాసంలో కార్తీక దీపారాధన చేద్దాం, దీపదానం చేద్దాం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇద్దాం, అభిషేకం చేద్దాం, శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
You are listening to Mind Media, the voice of India.
Sri Krishna Gari Colors of Music album nundi 1 minute music bite.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేదు.
అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి అంబరీషోపాఖ్యానం చెబుతూ, దూర్వాసో మహాముని గారు, అదేవిధంగా సుదర్శన చక్రము, ఆ ఇద్దరు పక్కనే ఉండటం, సుదర్శనుడు అంబరీష మహారాజు గారిని ఆశీర్వదించి తన యొక్క లోకానికి వెళ్ళారు. దూర్వాసో మహాముని గారు అంబరీషుణ్ణి చూచి, కంటిన్ నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా వింటన్ అన్నం ముగొంటిని గృహమున వేర్కన్ ఫలం పబ్బేనిమంటి పోయదని చరిత్ర మమరుల్ మర్చుల్ సుఖాసీనులై వింటన్ మేదిని నన్ను తింపగల ఇంద్ర నరేంద్రాగని అని చెప్పి దూర్వాసుడు అంబరీషుని దీవించి కీర్తించి తన యొక్క లోకానికి వెళ్ళి అనేక సంవత్సరములు తపస్సు చేశాను. తరువాత కొంతకాలానికి అంబరీష మహారాజు గారికి కాస్త విరక్తి కలిగినది. హరిన్ కొల్చుచుండు వారి వరమేష్టి పదంబు మొదలు పదభోగంబులు నరకసము అని తలంపున ధరణీ రాజ్యంబుతోడి తగులం మానిన్ ఇన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేశాను, నాకు తృప్తి లేదు, ఇదంతా నరకము, శ్రీహరి యొక్క చరణములు పట్టుకోవటమే నాకు స్వర్గము అనుకుంటూ తన యొక్క అంబరీష మహారాజు గారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, విరూపుడు, కేతుమంతుడు, శంభుడు, వీళ్ళందరికీ కూడా ఆ రాజ్యభారాన్ని వారికి ఇచ్చి ఈ అంబరీష మహారాజు గారు వనంలోకి వెళ్ళి అనేక సంవత్సరములు భగవంతుడి గురించి తపించారు. ఇటువంటి సందర్భంలో ఆ అంబరీష మహారాజు గారి యొక్క పిల్లలలో ముగ్గురు, వారిలో విరూపుడు మటుకు రాజ్యభారాన్ని తను భుజస్కంధాల మీద వేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో, తన యొక్క తండ్రి గారైనటువంటి అంబరీష మహారాజు గారి యొక్క ఆశీర్వచనంతో అనేక సంవత్సరములు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఈ అంబరీష మహారాజు గారికి మిగతా ఇద్దరు కుమారులు కేతువంతుడు, శంభుడు, వారు కూడా వనంలోకి వెళ్ళి భగవంతుడి గురించి తపించారు. చూశారా, తండ్రి ఏ విధంగా చేస్తారో కుమారులు కూడా అదేవిధంగా చేస్తారు, బాధ్యత తీసుకుంటారు. తనకు మారుడు తన కుమారుడు. మనం చూడండి, వడ్డన చేసేటప్పుడు మారు వడ్డించమంటారా అంటాం, ఇదివరకు వడ్డించినది మళ్ళీ వడ్డించమంటారా అంటాం. అదేవిధంగా అంబరీష మహారాజు గారు తన యొక్క భారాన్ని పిల్లలకి అప్పచెప్పి ఆ వనంలోకి అరణ్యంలోకి వెళితే, ఆ అక్కడతో ఆగిపోకుండా వారి యొక్క పిల్లలు ముగ్గురులో ఒకరు రాజ్యభారాన్ని తీసుకోవటం, మిగతా ఇద్దరు కూడా కేతువంతుడు, శుంభుడు అరణ్యంలోకి వెళ్ళి భగవంతుని గురించి తపస్సు చేశారు. ఒక విత్తనం వేస్తేనే, మనకి నిమ్మకాయ విత్తనం వేసామనుకోండి, అది 6 సంవత్సరాల తర్వాత నిమ్మకాయ కాస్తుంది. మనం అన్నప్రాసన నాడే మనం ఆవకాయ తినలేం కదా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కొదవ కాదు, విత్తనంబు మరి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ. మరి విత్తనంలో కూడా మహావృక్షం ఉంది, అది రావాలంటే బయటికి కాస్త కాలం పడుతుంది, సమయం వేచి చూడాలి. ఆ విధంగా మనం ఇటువంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసం యొక్క కథలు, ఆ పురాణాన్ని అత్రి మహర్షి గారు, అగస్త్య మహర్షి గారు చెప్పారు. ఈ యొక్క విషయాన్ని జనక మహారాజు గారు వింటూ ఉన్నారు, వశిష్ఠ మహర్షి గారు చెబుతూ ఉండగా అటువంటి మహత్తరమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే పర సాధన మే, ఇహ పర సాధన మే, ఇహ పర సాధన మే, ఇహ పర సాధన మే, నరులకు సురుచిర తారక మే.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున బలిర్విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి.
సూత మహాముని గారు శోనగాది మహామునులందరికీ స్కందపురాణ అంతర్గతంగా, పద్మపురాణ అంతర్గతంగా కార్తీక మహాత్యాన్ని చెప్పటం, అంతర్గతంగా అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెప్పే కథలు, వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారి కథలు చెప్పారు. అవన్నీ కూడా శిష్యులకు సవిస్తారంగా విపులంగా విశదీకరించారు. అయితే కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం, ద్వాదశి పారణ, పౌర్ణమి తిథి గురించి, దీపారాధన గురించి, తులసీదానం గురించి, కన్యాదానం గురించి చెప్పారు. ఒక తులసి వృక్షం గురించి చెప్పి ఈరోజు ఈ కథ పూర్తి చేస్తానైనా, ఇంకా సాయంకాలం అవుతోంది, సంధ్యావందన కార్యక్రమాలు మనం చేసుకోవాలి అన్నారు గురువులు. ఆ విధంగా తులసి వృక్షం మన ఇంట్లో కార్తీక మాసంలో వేసుకోవాలి.
ఆ తులసీధాత్రే బృందావన్ లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ తులసి వృక్షం వేస్తేనే భగవంతుడు తన యొక్క పక్కన కూర్చోబెట్టుకుంటారయ్యా, అది చెబుతాను శ్రద్ధగా విను అన్నారు. పూర్వం కృతయుగం చివరలో మాయా అనేటువంటి నగరం ఉంది, అక్కడ దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. వివాహమైంది, సంతానం కలిగింది, ఒక అమ్మాయిని జన్మనిచ్చారు, గుణవతి అనేటువంటి పేరు పెట్టారు. భార్య చనిపోయింది, కూతురు చిన్నది, అదేవిధంగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు. యుక్త వయసు వచ్చింది, 8వ సంవత్సరంలో అమ్మాయికి వివాహం చేద్దాం అనుకున్నారు. సరే, తన శిష్యుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుని చంద్రుడు అనేటువంటి శిష్యుణ్ణి ఆ పెద్దవాళ్ళని అడగటం వివాహం చేశారు. మనం భారతీయ సాంప్రదాయంలో భా అంటే ప్రకాశించున్నది, నిత్యము అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు. ముక్కోటి దేవతలందరూ కూడా ఆ అగ్నిహోత్రంలోనే ఉంటారు. ఇంకా ఈ కాలంలోనూ ఆ అగ్నిహోత్రం చేస్తున్నారు కాబట్టే సకాలంలో వర్షాలు, పాడి పంటలు అభివృద్ధి కలుగుతున్నాయి. 4 రోజుల ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు జరుగుతున్నాయి. పూర్వం 1 సంవత్సరం 1 ఎకరం 1 ఎకరం పొలం ఉన్న 4 రోజుల ఉపనయనం, 5 రోజుల వివాహాలు చేసేవాళ్ళు. ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా మన యొక్క ధర్మాన్ని మనం ఆచరించలేకపోతున్నాం. కనీసం ఇటువంటి కథలు విన్నన్నా మనం విని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. మన యొక్క ధర్మమే మనకు రక్ష. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు, కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు. ఆ విధంగా ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళయ్యా ఆ కృతయుగం చివరలో ఆ దేవశర్మ, అదేవిధంగా చంద్రుడు, అల్లుడు ఇద్దరు కూడా అరణ్యానికి వెళ్ళి అగ్నిహోత్రానికి సంబంధంగా సమిధలు, దర్భలు, కందమూల ఫలాలు తెచ్చుకుందామని వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద బ్రహ్మరాక్షి చెట్టు మీద ఉంది, వాళ్ళని చూసి చంపేసింది. ఇక్కడ కూతురు గుణవతి చాలా బాధ పొందుతోంది, తండ్రి లేడు, భర్త లేడు, తల్లి అంతకుముందే చనిపోయింది. వాళ్ళ ఇద్దరు సంపాదించిన ధనంతోనే భగవంతుని కోసం చింతన చేస్తూ ఉంది. ఆమెకి 80 సంవత్సరాలు పైగా వచ్చినాయి. భర్త చనిపోయినా, తండ్రి చనిపోయినా వారి యొక్క ఆస్తులు కరగబెట్టుకుంటూ వచ్చి వచ్చి ధర్మాన్ని ఆచరిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉండేది. పెద్ద వయసు అయింది, స్నానం చేయలేకపోతోంది నదిలో, అయినా భగవంతుడి మీద భారం పెట్టి నదిలో స్నానం చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో శీలుడు, సుశీలుడు, పుణ్యశీలుడు అనేటువంటి విష్ణుదూతలు వచ్చి పుష్ప ఒక దివ్యమైనటువంటి విమానంలో ఆ గుణవతిని తీసుకుని వెళ్ళారు విష్ణులోకానికి. అక్కడ దేవశర్మ, అదేవిధంగా చంద్రుడు కూడా వారు చనిపోయినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన, యజ్ఞయాగాదులు చేసేవారు కాబట్టి వారిని కూడా దేవలోకంలో, వైకుంఠలోకానికి తీసుకెళ్లారు. సారూప్యం, సాయుధ్యం, సామీప్యం, సాలోక్యం అంటారు. దేవతలు ప్రార్థన చేశారు, అయ్యా స్వామి మీరు భూలోకానికి రండి, కృతయుగం ఆరంభం అవుతోంది, చివరిలో ఉంది, దుష్టశిక్షణ, శిష్టదక్షణ అంటూ దేవతలు వేడుకోవటం, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణస్వామిగా ద్వాపరయుగంలో రావటం. ఈ దేవశర్మ అనేటువంటి అతనేమో సత్రాజిత్తుగా ఉద్భవించాడు, చంద్రుడేమో అక్రూరుడుగా ఉద్భవించాడు, గుణవతి ఏమో సత్రాజిత్తు యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామగా ఉద్భవించింది. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణస్వామి పారజాత వృక్షాన్ని తీసుకువచ్చారయ్యా. ఆ గుణవతిగా ఉన్న సందర్భంలో తన యొక్క భర్త, అదేవిధంగా తండ్రి చనిపోయినా ఏకాదశి వ్రతాలు చేస్తూ తులసి వృక్షం నాటింది. కార్తీక మాసం ప్రతి సంవత్సరం శ్రద్ధగా చేసేది. ఆ విధంగా ఆ కాలంలో ఇంటి ముందు తులసి వృక్షం వేస్తే మరుజన్మలో సాక్షాత్తు శ్రీకృష్ణస్వామి దేవలోకంలో ఉన్నటువంటి పారజాత వృక్షాన్ని తన ముందు పెట్టారు. చూశారా భక్తులను ఏ విధంగా ఆదుకుంటాడు అనేటువంటి యొక్క కథ వల్ల మనకి తెలుస్తోంది నాయన అని గురువులు శిష్యులకు చెప్పటం. వాళ్ళు చాలా ఆనందం పొందారు. ఈ కాలంలో కార్తీక మాసం యొక్క వైభవాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. శివధర్మంబు అతి సూక్ష్మము, శివధర్మము లేశమైన సిద్ధించనే, ఏ వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యుని అవుని అవనిన్. ఈ యొక్క భూలోకంలో పరమశివుడి గురించి కార్తీక మాసం, అదేవిధంగా కార్తీక దామోదరుని స్తుతించిన, దీపారాధన చేసిన వారి యొక్క అనుగ్రహానికి మనం పొందుతూ ఉంటాం. అదేవిధంగా కార్తీక మాసం పరిపూర్ణమైన తర్వాత అమావాస్య వెళ్ళగా పౌర్ణమి నాడు, అమావాస్య వెళ్ళగా పాడ్యమి నాడు మనం పోలి స్వర్గం అంటాం. ఆ కథ కూడా చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేద్దాం. పూర్వం కృష్ణాతీరంలో బాదరా అనే గ్రామం ఉంది, అక్కడ వాళ్ళ యొక్క ధర్మాలను ప్రజలు ఆచరిస్తూ ఉండేవారు, అందరూ ధనవంతులే. అయితే అక్కడ ఒక చాకలి అతను ఉండేవాడు, పోతడు అనేటువంటి, అతని భార్య మాలి. వాళ్ళకి 4 మగపిల్లలు పుట్టారు. పెద్దవాళ్ళు అయ్యారు, వివాహం చేశారు. నాలుగో కుమారుడు యొక్క భార్య పేరు, ఆ కోడల పేరు పోలి. ఇక్కడ తల్లి అంటే అత్తగారు గయ్యాలి, తన యొక్క తోటికోడలు కూడా ముగ్గురు కూడా గయ్యాలిగా ఉండేవారు. భారమంతా ఈ యొక్క పోలి మీద పడేసేవారు. ప్రతిరోజు కార్తీక మాసం నదీ స్నానం చేయలేకపోతున్నాయని అంటూ ఇంట్లోనే ఆ చల్లకవం ప్రతిరోజు కూడా, పూర్వకాలంలో చీకటి గది అనేవాళ్ళు, పడమర భాగంలో ఉంటుంది, అక్కడ చీకటిగా ఉంటుంది, మన పిల్లల్ని కూడా నేను చీకటి గదిలో పడేస్తారా అంటూ ఉంటారు. అంటే మనం బంగారపు వస్తువులు ఉండబెట్టుకున్న చోట ఎవరినైనా తీసుకువెళ్తామా? ఎవరిని తీసుకువెళ్ళం. అదేవిధంగా పూర్వం ధనం అంటే మనకి అశ్వసంపద, గోసంపద. గోసంపద ఎక్కువగా ఉండేది, క్షీరము, వెన్న, దధి ఇవన్నీ ఉండేవి, ఆ చీకటి గదిలో పెట్టేవారు. సరే, తల్లి తన యొక్క అత్తగారును తోటికోడళ్ళు కూడా నదీ స్నానానికి వెళ్ళారు కదా అంటూ, నేను వెళ్ళలేకపోతున్నాను అంటూ ఇంట్లోనే ఒక కడవలో దేవతని ఆరాధన చేసి స్నానం చేసి నీళ్లుగా కాశీ కాశీ గంగా గంగా అంటూ ఆ చీకటి గదిలో ఉన్నటువంటి ఆ చల్లకవ్వానికి ఉన్న కొంచెం ఉన్నటువంటి పేరునేతని తీసుకొని కరిగించి తన యొక్క బాగా చితికిపోయినటువంటి శరీరంగా ఉండి అదేవిధంగా మలినంగా ఉన్నటువంటి తన యొక్క వస్త్రాన్ని కొంచెం అంచు తుంచి ఒత్తిగా తయారు చేసి దీపారాధన చేసింది. తన యొక్క అత్తగారు తోడికోడళ్ళు అక్కడ నదిలో దీపారాధన చేసి అక్కడ స్నానం చేసి ఇంటికి వస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో సుశీలుడు, పుణ్యశీలుడు అనేటువంటి వారు దివ్యమైన విమానం తీసుకుని వచ్చి ఆమెను ఎక్కించి తీసుకువెళ్ళారు. అది చూసి ఆ అత్తగారుని అత్తగారు ఏం చేసిందంటే పోలి యొక్క కాళ్ళు పట్టుకుంది. ఆ అత్తగారు యొక్క కాళ్ళేమో మిగతా కోడళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు వెళ్తూ ఉన్నారు ఆకాశంలో, గగన మార్గంలో వెళ్తూ ఉన్నారు. సుశీలుడు చూసి తన యొక్క చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని ఆ అత్తగారిని చేతిని నరికేశాడు. అందరూ కూడా నరకంలో పడ్డారు. ఇక్కడ భక్తి ప్రాధాన్యత, కులమతము భేదము లేదు. మహత్తరమైనటువంటి కార్తీక మాసాన్ని మనం గత 2-3 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ కాలంలో ఉద్యోగ ధర్మాలు హురుకులు పరుగులుగా ఉన్నటువంటి సమయంలో సంక్షిప్తంగా తక్కువ సమయంలో ఎక్కువగా అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా యొక్క తల్లిదండ్రులు, మా గురువుల యొక్క ఆశీర్వచనం, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీ ముందు ఉంచాను. ఒక నిమేష మాత్రం ఆ భగవంతుణ్ణి మనం ఆరాధన చేద్దాం, తరిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కార్తీక దామోదర దేవత సహిత తులసీధాత్రి బృందావన లక్ష్మీనారాయణ స్వామి దేవత, ఉమామహేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. సర్వేషాం భక్తజనానా మనోవాంఛాఫలసిద్ధిరస్తు. వేదపురుష ఆశీర్వచనేన నిరంతరం ధర్మకార్య ఆచరణ సిద్ధిరస్తు. స్వస్తి.
ఇప్పటి వరకు మీరు విన్నారు గోపీకృష్ణ కురువే గారి ఆధ్యాత్మిక తరంగాల కార్యక్రమం May 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు గోపీకృష్ణ కురవే గారి ఆధ్యాత్మిక తరంగాల కార్యక్రమం 14 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.